சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம்
74வது ஸ்லோகம்.
ஜாத்வைவமாத்மானமஹர்நிஷம் முனிஹி திஷ்டேத் சதா முக்த ஸமஸ்த பந்தனஃ. ப்ராரப்தமஶ்னன்னபிமானவர்ஜிதஃ மய்யேவ ஸாக்ஷாத் ப்ரவிலீயதே ததஃ.
యాభై రెండవ శ్లోకం నుంచి 57వ శ్లోకం వరకు రాముల వారు నిధిధ్యాసనం గురించి మాట్లాడుతున్నారు. నిధిధ్యాసన ఫలం ఎలా చేయాలి, చేయడం వల్ల ఏమిటి ఫలం, ఏవం ఈ విధంగా అన్నారు. ఈ విధంగా అంటే ఏ విధంగా, క్రిందటి శ్లోకంలో చెప్పిన విధంగా అని అర్థం. ధ్యాత్వైవ అని ఉన్నది, ధ్యాత్వా ఏవం ఈ విధంగా ధ్యానించి అంటే నిధిధ్యానము నిధిధ్యాసనము చేసి అని అర్థం. ఏ విధంగా చెయ్యాలి, క్రిందటి శ్లోకం చూడండి, మూడు నాలుగు విషయాలు చెప్పారు. మొదట సమాధి యోగినః అన్నారు. ముందు శాస్త్రం చదివిన తర్వాత వంట పట్టాలి అంటే నిధిధ్యాసనం చెయ్యాలి అని చెప్పారు. నిధిధ్యాసనం చెయ్యాలి అనేది ఇక్కడ సమాధి యోగి అన్నారు. నిధిధ్యాసన యోగి అని అర్థం. మొదట నిధిధ్యాసనం చేస్తున్నాను నేను. నిధిధ్యాసనం దేని మీద చేస్తావు, ఏదైతే శాస్త్రం నువ్వు గురువు దగ్గర విన్నావో ఆ విషయాన్ని గురించి నిధిధ్యాసనం. ఎలాగైతే ఒక వ్యక్తి ఏం చేస్తున్నావురా అన్న, నాకు డైజెషన్ జరుగుతోందండి అన్నాడు. ఎప్పుడు తిన్నావు అంటే తినలేదు కానీ డైజెషన్ చేసుకుంటున్నాను అన్నట. తినకుండా డైజెషన్ ఎట్లా అవుతుంది, ముందు తినాలి కదా, తిన్న తర్వాత కదా డైజెషన్. డైజెషన్ అంటే అరిగించుకోవడం, జీర్ణం చేసుకోవడం తిన్నదాన్ని. తినకుండా జీర్ణం చేసుకోవడం అనే ప్రశ్నే లేదు కదా. అదేవిధంగా నిధిధ్యాసనం చేస్తున్నాను అంటే ఏ విషయాన్ని గురించి, అంతకుముందు నేను శాస్త్రం గురువు దగ్గర భగవద్గీత ఉపనిషత్తులు విని ఉంటే ఆ విన్నదాన్ని నిధిధ్యాసనం చేయొచ్చు. కనుక ఇది సీనియర్ స్టూడెంట్కి. జూనియర్ స్టూడెంట్ ఏంటి, ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాం వాళ్ళు జూనియర్ అంటారు. జూనియర్స్ సీనియర్స్ కాలేజీల్లో లాగా ఇక్కడ కూడా జూనియర్ స్టూడెంట్ సీనియర్ స్టూడెంట్. సీనియర్ స్టూడెంట్ నిధిధ్యాసనం చెయ్యాలి, జూనియర్ స్టూడెంట్ నిధిధ్యాసనం చెయ్యబోతారు ఇంత ముందు. నిధిధ్యాస సమాధి యోగినః ఏం చేయాలిట, రెండవ విషయం సర్వ ఇంద్రియ గోచరస్య నివృత్తః. 53వ శ్లోకంలో రెండో లైన్లో అన్ని ఇంద్రియం గోచరాలంటే విషయాల నుంచి మనస్సుని మళ్లించాలి, నివృత్తః అన్నారు. నివృత్త అంటే మరలించడం, మనస్సుని మరలించడం. దేనివైపు మరలించాలి అంటే దేని నుంచి మరలించాలి అంటే విషయాల నుంచి, ప్రాపంచిక విషయాల నుంచి. శబ్దాలు రూపాలు అనేకంగా చూస్తున్నాం కదా, వాటన్నిటి నుండి మనస్సుని మళ్లించు అన్నారు. ఎప్పుడు పిల్లల గురించి మాట్లాడుతూ కూర్చోవాకు, మనవళ్ళు మనవరాళ్ల గురించి ఇంటి విషయాలు అవే మాట్లాడుతూ ఉండకు, కనీసం భగవత్ చింతన వేదాంత చింతన చెయ్యాలి కదా. అవే మాట్లాడుతూ ఉంటే మనకు సమయం ఎక్కడుంటుంది, ఆ చుట్టాల గురించి, ఈ చుట్టాల గురించి, పిల్లవాడి గురించి, ఉద్యోగాల గురించి, ఊళ్ళో ఏ దేశాల్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో మన వాళ్ళందరికీ అవన్నీ మాట్లాడితే సమయం ఎక్కడ దొరుకుతుందండి. సమయం దొరకదు కదా చదవడానికి, నిధిధ్యాసనం చేయడానికి. కనుక అవన్నీ తగ్గిస్తే నీకు సమయం దొరుకుతుంది. అందుకే నీ వేదాంతం చదివే విద్యార్థి చాలా తక్కువగా మాట్లాడతాడు, చాలా తక్కువ వ్యవహారం పెట్టుకోవాలి. ఎక్కువ వ్యవహారం, ఎక్కువగా పనులు, ఎక్కువ మాటలు పెట్టుకున్న వాడికి వేదాంతం వంట పట్టదు. చాలా తక్కువగా, మినిమంగా ఉండాలి ఇంటరాక్షన్. కనుక నివృత్త సర్వ ఇంద్రియ గోచర, గోచరాలంటే విషయాలు, శబ్ద విషయాలు, రూప విషయాలు రకరకాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా. వినిర్జిత అశేష రిపుహు, వినిర్జిత అంటే అన్ని వదిలిపెట్టి అని, అశేష అన్ని, రిపోహో అన్నారు. రిపు అంటే శత్రువులు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను తగ్గించుకోవాలి. ముందు తగ్గించుకోవాలి, తర్వాత పూర్తిగా వాటి నుంచి బయటపడాలి. అవి ఉన్నంతసేపు మనిషికి శాస్త్రం వంటబట్టదు అని అర్థం. తర్వాత చివరిలో చెప్పిందేంటి, జిత షడ్గుణాత్మన, జిత షడ్గుణాత్మన అరిషడ్ వర్గాలను జయించమని. పైన చెప్పిందేమో నీ ఆంతర శత్రువులు, బాహ్య శత్రువులు. క్రిందటి క్లాస్ లో చెప్పాను ఆ రెండింటికి భేదం, మళ్ళీ చెప్పను తిరిగి తిరిగి. ఏవం అన్నదానికి మీకు గుర్తు చేస్తున్నాను నేను, అర్థమైందా? ఏవం ధ్యాత్వా, ధ్యాత్వా అంటే అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం శరీర నా అస్మి, నేను శరీరాన్ని కాదు, మనసుని కాదు, బుద్ధిని కాదు, భార్యని కాను, భర్తని కాను, అవన్నీ కూడా నా వేషం, అవన్నీ నా వేషం. పర్మనెంట్ వేషమా టెంపరీ వేషమా? టెంపరీ వేషం. కాబట్టి పర్మనెంట్, నేను వేషం వేసేవాడిని పర్మనెంట్, వేషం టెంపరీ అని ధ్యానించాలి. ఏమిటి స్వామిని కథ చెప్తున్నారు అనుకోకండి, అని ధ్యానించాలిట. అప్పుడు ఆ బ్రహ్మము నేనే నేనే నేనే, ఉనికిని నేను, ఎరుకను ఉనికిని అనే భావన చింతన చేస్తూ చేస్తూ ఉండాలి. ధ్యాత్వా ఆత్మానం అహర్నిశం, ఆత్మని ధ్యానించాలి. నేనే ఆత్మస్వరూపాన్ని, నేను అంటే శరీరం కాదు, నేను అంటే అహంకారం కాదు అని ఆత్మానం పరమాత్మని, నేను జీవాత్మని పరమాత్మని అని ధ్యానించాలి. ఎవరు? మునిహి, మునిహి అంటే సన్యాసి అని అర్థం, అంతే కదా సన్యాసి అంటే. ఇప్పుడు మాకు రాముడు వారు సన్యాసియా, మరి ఎందుకు చెప్తున్నారు? ఆంతర సన్యాసి అని అర్థం. మానసికంగా సన్యాసం తీసుకోవాలి, బాహ్య సన్యాసం ప్రధానం కాదు, ఆంతర సన్యాసం. మానసికంగా నేను సన్యాసిని, నాకు ఎటువంటి ఈ ప్రాపంచిక విషయాల మీద ధ్యాస లేదు, అన్ని అయిపోయినాయి చాలు, ఇంకా ఇప్పుడు సన్యాసినైనానన్నా పర్వాలే, చాలండి. ఏముందండి ప్రపంచంలో అంతా కూడా సారం లేదు, నిస్సారం అన్నారు. సంసారం మరు మిన్సారం అంటారు తమిళంలో. మిన్సారం అంటే విద్యుత్, ఎలక్ట్రిక్ షాకే. ఈ ప్రపంచము, సంబంధాలు, మనుషులు ఆయాస పడిపోతూ ఉంటారు జనం. హాయిగా ఒక చోట కూర్చొని నిదానంగా కృష్ణారామ అనుకొని ఆ శాస్త్రం చదువుకోరా అంటే ఆ పీకులాట అంటారు చూడండి తెలుగులో, అసలైన పదం పీకులాట. ఆ పీకులాట పోవాలి మనిషికి. వాళ్ళు ఎట్టున్నారో, వీళ్ళు ఎట్టున్నారో, ఏమవుతుందో, రేపెట్టుంటుందో, రాగంలో పాడతాం ముఖారి రాగంలో. అవన్నీ పోతే ఆత్మానం అహర్నిశం మునిహి తిష్ఠేత్ సదా ముక్తః, ముక్త సమస్త బంధనః. తిష్ఠేత్ ఉండాలట, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి? ముక్త సమస్త బంధనః, అన్ని బంధాల నుంచి విడిపడి. ముక్త అంటే విడిపడి, బయటపడి. ఏ బంధాలు? ఈ సంసార బంధాలు, కుటుంబ బంధాలు. స్వామిని ఇవన్నీ ఎట్లా బయటపడతాం అసలు? ఉన్నదే అందులో కదా మేము. అంటే తామర పువ్వు కూడా మురికి నీటిలో ఉంది, తామర పువ్వు మురికి నీటిలో ఉంది, దాని ఆకులు నీటిలోనే ఉన్నాయి, అవి అంటుతాయా దాన్ని? ఆ మురికి అంటుతుందా? మురికిలోనే ఉందిగా, ఏమంటదంటే అది దాని గొప్పతనం. అట్లా ఉండాలి మనం కూడా, తామర పువ్వులాగా, తామరాకు మీద నీటి బొట్టులాగా అన్నారు. భార్యనైనా భర్తనైనా తల్లినైనా తండ్రినైనా నేను ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా నాకు ఈ యొక్క ఇవన్నీ కూడా ఏవి నన్ను బాధించవు. నేను ఆత్మస్వరూపాన్నే, దైవస్వరూపాన్నే నేను. ఇందులో అన్ని ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. రానివ్వండి, వస్తే ఏముంది, బస్సులో కూర్చున్నాం కదులుతావా లేదా బస్సుతో పాటు మనం కూడా, ఎందుకు కదులుతున్నావురా అంటే బస్సులో కూర్చున్నావు కదా అందుకని కదులుతావన్నా. అదే విధంగా శరీరంలో కూర్చున్నాం, మరి ఏం చేస్తాం, ఆత్మనైన నేను ఈ శరీరంలో ఉన్నాను, ఈ శరీరానికి సంబంధించిన దోషాలతో అన్నిటో కదులుతూ ఉంటా. కదిలినప్పటికీ కూడా ఈ దోషాలన్నీ దీనివి, నావి కాదు అని ఒక్క ఆలోచన వచ్చిందనుకోండి మనసులో, అదే చింతన చేశామనుకోండి, అంతే మోక్షం అని అర్థం. అది అలా ఉండాలి. అంతేకాని ఎంత సాధ్యం కాదండి మాకు, మీరు సన్యాసులు మీరు చెప్తారు మాకు సాధ్యం కాదు అనకూడదు. యాజ్ఞవల్కుల వారు, మైత్రేయి, గార్గి, జనకుల వారు, వీళ్ళందరూ జ్ఞానులు, ఋషులందరూ జ్ఞానులు, వాళ్ళందరూ గృహస్థులే, వాళ్ళందరికీ పిల్లలున్నారు కనుక వాళ్ళందరూ మనకు ఉదాహరణ. అర్థమైందా? అంతేగాని మనల్ని మనం సర్ది చెప్పుకోకూడదు. ఆ ఏముంది రండి, మనకెక్కడ వస్తుంది మోక్షం, మనం అంతా కుటుంబంలో ఉన్నాం, ఇన్ని బాధల్లో ఉన్నాం, ఈతి బాధలు కూడా. అదేమిటో నాకు ఇంతవరకు అర్థం తెలియలే. ఈతి బాధలు అంటే, బాధ అంటే తెలుసు, ఈతి అంటే ఏమిటి, ఏదో పదం వాడతాం, మొత్తానికి బాధలున్నాయి అన్నారు. ఆ బాధలన్నీ శరీరానివి, వ్యాధి, జర, ముసలితనం, ఇవన్నీ కూడా శరీరానికి. మనం ఆపలేము, ఆపవలసిన పని లేదు, ఆపే శక్తి లేదు మనకు. మరి ఏంటి మనకున్న శక్తి? అవన్నీ అట్లా చూస్తూ ఉండడం. ఇవన్నీ వస్తున్నాయా కానీ అని చూస్తూ ఉండాలి. సినిమాలో సీరియల్ స్క్రీన్ మీద సీరియల్ చూసినట్టుగా చూడాలి, అభ్యాసం చేయాలి. ఒకే రోజులో అలా రాదు, చాలా వినంగా అనగననగ రాగమతి శైల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన. కనుక ఎప్పుడు నిరుత్సాహ పడకూడదు. మా స్వామిని మాకు చెప్తుంటే మాకు రాకపోవడం ఏమిటి అన్న ధైర్యం ఉండాలి. గురువుకి ఎంత విశ్వాసం ఉందో స్టూడెంట్ విద్యార్థుల మీద, వీళ్ళకి తప్పకుండా వస్తుంది అన్నప్పుడు స్టూడెంట్ కూడా, పాపం స్వామినికి తెలియదు మన సంగతి అనకూడదు, స్వామిని మీరు ఇంత చక్కగా చెప్తుంటే మాకు తప్పకుండా వస్తుందండి అని ఒక్కసారి అప్పుడప్పుడు చెప్తూ ఉంటే నాకు కొంచెం ఉత్సాహం ఉంటుంది కదా. గురువు వచ్చి అంత కష్టపడి చెప్తున్నప్పుడు మనం అప్పుడప్పుడు చెప్తూ ఉండాలి కదా, కొంత ఆశ ఉంటుంది మాకు కూడా. ఏం చేస్తాం, సన్యాసి కూడా ఆశ, మంచి విషయం మీద ఆశ ఉండొచ్చు, తప్పులేదు. ఓకే, తిష్టే సదా ముక్త సమస్త బంధన, ఈ బంధాలన్నీ కూడా నాకు లేవు. ఇలా అనుకుంటుంటే చూడండి, అనుకోవడంలో ఎంత ఆనందంగా ఉందో, ఇంక నిజంగా తెలిసిపోతే ఎంత ఆనందంగా ఉంటుంది. అది ప్రారంభము అశ్నన్ అభిమాన వర్జిత. ప్రారంధాన్ని ఆపలేం మనం, ఈ శరీరంలోకి వచ్చిందే ప్రారంభం అనుభవించడానికి, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ శరీరంలోకి వచ్చిందే మన యొక్క కర్మని అనుభవించడానికి వచ్చాం, ప్రారంభ కర్మని, అది అనుభవించి తీరాలి, ఎవ్వరూ ఆపలేరు. కానీ మనకు ఈ శాస్త్రం వల్ల ఏమిటంటే శక్తి వస్తుంది. ప్రారంభం అనుభవిస్తున్నప్పుడు కూడా శరీరం అనుభవిస్తున్నది ప్రారంధాన్ని, ఆ ప్రారంధం నన్ను అంటదు. ఎట్లా, ఏ విధంగా అంటదది అంటే, స్క్రీన్ మీద సినిమా చూసేటప్పుడు నిప్పులు వస్తాయి, నీళ్లు వస్తాయి, వర్షాలు వస్తాయి, అన్ని వస్తాయి, అవి స్క్రీన్ ఏమైనా అంటుతాయా? అంటవు. ఎందుకని? ఆ స్క్రీన్ కాల్చేయచ్చుగా, ఆ నిప్పు ఎందుకు కాల్చదు? నిజం కాదు. మళ్ళీ చెప్పండి, నిజం కాదు. మన ప్రారంభం కూడా నిజం కాదు. ఆత్మసత్యం ఆత్మతో పోలిస్తే ప్రారంభం అసత్యం. కనుక నేను ఆత్మని కదా, ప్రారంభం ఏం చేయలేదు నన్ను. నేను శరీరం అని కనుక భావించి అభిమానంతో ఉన్నాననుకోండి, అప్పుడు బాధిస్తుంది. నా తల రాత, నా కర్మ అని చెప్పి ఇట్లా ముట్టిగా వేసుకుంటూ ఉంటాడు, అప్పుడు బాధ వస్తుంది. కాని ప్రారంభం పోతూ ఉంటే ఆహా వెళుతున్నావమ్మా ప్రారంభం, ఓహో అనుభవించు అనుభవించు, అందుకే కదా వచ్చా ఈ శరీరం, ఈ శరీరం అనుభవిస్తూ ఉంటుంది కానీ నన్ను అది అంటదు. అలా అలా ఉండాలి. అది ప్రారంభం అశ్నన్, అశ్నన్ అంటే భుజిస్తూ అని అర్థం. భుజిస్తూ అంటే భోగిస్తూ అంటే ప్రారంభాన్ని అనుభవిస్తూ, అశ్నన్ అంటే అనుభవిస్తూ. అభిమాన వర్జిత, అభిమానం లేకుండా ఉండాలి. వర్జిత అంటే పోయినటువంటి, ఎటువంటి అభిమానం పోయినటువంటి. దేని మీద? ఈ ప్రారంభం నాది, నేను అనుభవిస్తున్నాను, ఇది నా పూర్వజన్మ కర్మ, నా కర్మలన్నీ నేనే అనుభవిస్తున్నాను, ఎందుకు అనుభవించాలి, నాకే రావాలా ఈ కర్మలన్నీ, ఈ ప్రారంభాలన్నీ, ఇట్లాంటివన్నీ అభిమానం ఉండదు అతనికి. ఆ దిగులు ఉండదు, చింత ఉండదు. అందుకని ప్రారంభం జరుగుతూ ఉంటే ఆహా చూస్తూ ఉంటాడు, హో ఇదా ఈ కర్మ చేసి ఈ ప్రారంభం వచ్చింది కాబోలు, వెళుతున్నావమ్మా వెళ్ళు. అలా మన పెద్దలందరూ కూడా ఆ ప్రారంభాన్ని అట్లా అనుభవించేవాళ్ళు. ఏ రోజు కూడా వాళ్ళు ఒక్కనాడు శరీరానికి వ్యాధి గాని ఎట్లయినా కష్టం వచ్చినా కూడా, ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా కూడా ఎప్పుడు బాధపడలేదు. కారణం ఏమిటో తెలుసా? ఏదో జన్మలు చేసిన కర్మ ఇది అనుభవిస్తున్నది ఈ శరీరం. అనుభవించని, అనుభవించకపోతే మళ్ళీ ఇంకో జన్మ అనుభవించాలి. అర్థమైందా? ఈరోజు ఇప్పుడు అనుభవించకుండా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే అది అక్కడే కూర్చుంటుంది, మళ్ళీ నెక్స్ట్ జన్మ వస్తా అని అంటుంది. అందుకని మన వాళ్ళు అమ్మా తొందరగా పోతే నయం ఈ ప్రారంభం పోనీ అనేవాళ్ళు. అంత మెచ్యూరిటీ రావాలి మనకు. అందుకని ప్రారంభాల నుంచి పరిగెత్తాలని ప్రయత్నం చేయకూడదు. అది జరిగేదాన్ని జరగనివ్వండి. సుఖం కావచ్చు దుఃఖం కావచ్చు, రెండు, మంచి ప్రారంభం చెడు ప్రారంభం, రెండు ఉంటాయి కదా. వెలుగు నీడల్లాగా బొమ్మ బొరుసు ఉన్నాయి కదా, ఒక నాణ్యానికి రెండు పక్కలు ఉంటుందా ఉండదా? ఒకే పక్కన ఉన్న నాణ్యం ఉందా? ఎప్పుడు వెలుగే ఉంటుందా, ఎప్పుడు చీకటే ఉంటుందా? ఇవన్నీ బాగా తెలుసండి మాకు. కానీ మన జీవితానికి వచ్చేటప్పటికి సుఖ దుఃఖ రెండు వెలుగు నీడల్లాంటివి. సినిమాలన్నీ చూసాం, వెలుగు నీడలు సినిమా, ఎందుకు అది చూసాం? వెలుగు అంటే ఏమిటో తెలియదా మనకు, నీడంటే తెలియదా? వెలుగు నీడలు సినిమా ఎందుకు చూపిస్తారు వాళ్ళు అంటే జీవితాల్లో కష్ట సుఖాలు వస్తాయని. సుఖ దుఃఖాలు సినిమా పేరు, సుఖ దుఃఖాలు. అది మనకు తెలియదా ఏమిటి? ఆల్రెడీ మనకి ఇంట్లో దుఃఖాలు ఉంటే మనం సుఖ దుఃఖాలు సినిమాకి ఎందుకండి వెళ్ళడం? అది చూస్తే కొంచెం అరే జీవితంలో సుఖ దుఃఖాలు సహజం, నువ్వు దాన్ని ఎదుర్కొని బయటికి రావాలి అని నేర్చుకోవడం కోసం సినిమాకి పోతాం. ఇప్పుడు సినిమాకి వెళ్ళాం, క్లాసుకు వస్తాం కదా, ఇక్కడికి వచ్చి నేర్చుకుంటాం. ఓకే. మయి ఏవ సాక్షాత్ ప్రవిలీయతే తతః తతః, ఆ తరువాత ఇలా విని శాస్త్రం అభ్యాసం చేసి నేను ప్రారంభాన్ని అలా చూస్తూ ఉంటాను సాక్షిగా, నాకు కాదు అది, శరీరానికి మాత్రమే, నేను శరీరాన్ని కాదు అని తతః ఏం చేయాలి? రాముల వారు చెప్తున్నారు, లక్ష్మణ ఆత్మస్వరూపమైన నాయందే అతను లీనమవుతాడు. ప్రవిలీయతే అంటే నాయందే లీనమవుతాడు. మయి అంటే నాయందే, నాయందే అంటే కౌసల్యారాముడు దశరథరాముడ ఆత్మారాముడు పరమాత్మ. మయి అంటే ఇక్కడ రాముల వారు చెప్పేది లక్ష్యార్థ ఆత్మ స్వరూపం చైతన్యం బ్రహ్మ. అది నాయందు అంటే ఇక్కడ మనం కౌసల్యారాముణ్ణి కోదండరాముణ్ణి తీసుకోకూడదు. నాయందు సాక్షాత్ నేరుగా, మరి ఇంకా ఎటువంటి సమయం విళంబనం లేకుండా ఆలస్యం లేకుండా నాయందే అతను లీనమవుతాడు. వినగా 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 శాస్త్రంలో ఆ శాస్త్ర మాత అతనిలో ఆత్మ జ్ఞానాన్ని ఇస్తుంది కలిగిస్తుంది అన్నారు. ప్రవిలీయత అంటే నేను ఆత్మస్వరూపాన్ని గ్రహిస్తాడు. ఆత్మారాముడే, రాముడు ఆత్మస్వరూపంగా ఉన్నాడు అని గ్రహిస్తాడు. మయి అంటే నా నిజస్వరూపమైన ఆత్మయందే అతను కూడా ఆత్మస్వరూపమే అని తెలుసుకొని మేమిద్దరం ఒకటైపోతాం. అది పరమాత్మ జీవాత్మ ఐక్యం. ఇది రాముని వారు చెప్పింది. మనకు రాముని వారు అనగానే ఏం గుర్తుకొస్తుందండి? పానకం, వడపప్పు. పానకం వడపప్పు గుర్తొస్తే పర్వాలేదు, తప్పేం లేదు. కానీ ఆత్మారామ ఆనంద రమణ, మనం గనక కౌసల్యారామ కోదండరాముని తీసుకుంటే ఆయన కూడా దిగులు పడ్డాడు సీతమ్మ వారి కోసం. మనిషి అవతారం తీసుకున్నాడు, ఆయన మనిషిగా పుట్టాడు. పుట్టినప్పుడు ఆ ప్రేమ అవన్నీ కూడా ఆయనకి ఉన్నాయి. కానీ నిజంగా ఆయన జ్ఞాని లోపల, బాహ్యంగా తన యొక్క బాధ్యతల్ని నిర్వర్తించాడు, ధర్మపరంగా జీవించాడు. కానీ ఎప్పుడూ కూడా తన కర్తవ్యాన్ని నుంచి వైదొలగలేదు. ఆ దుఃఖం ఉన్నప్పటికీ కూడా అందులోనే దిగులు పడి జీవితాన్ని వృధా చేసుకోలేదు. అలా జీవించి మనకు చూపించాడు, అదే బోధించాడు లక్ష్మణుడికి. ఆ విధంగా మనం కూడా ఆ రామ ఆత్మ రామయందు మనం లీనం కావాలి. అసలు రామ అంటే అర్థం తెలుసా? రమతే అంటే ఎప్పుడు ఆత్మయందే రమించేవాడు అని అర్థం. రామ రమతే అంటే రమించడం. రమ్మంటారు చూసారా వీళ్ళు, రమ్ము తాగుతుంటారు చూడండి. ఆ రమ్ము అనేది ఇంకా వాడికి తాగాడంటే ఇంకేం తెలియదు. రమ్ము ధాతు, సంస్కృతంలో రమ్ము అనేది ఒక ధాతు వెర్బ్. ఆ రమ్ము నుంచే రామా వచ్చింది, రెవెలింగ్ అని అర్థం. రెవెలింగ్ ఇన్ వాట్ అన్నారు, ఆత్మ ఎందే రెవెలింగ్ అన్నారు, ఆనందిస్తూ ఉంటాడు ఆత్మ ఎందే. అందుకని ఆత్మారామ భజన చేస్తే వచ్చేది కాదండి, 20 సంవత్సరాలు గురువు దగ్గర చదివితే తెలిసేది ఆత్మారామ అంటే ఏమిటని. ఆత్మారామానందరమణ, ఆహా ఎంత బాగుంది స్వామిని భజన. ఆ పాడే భజన దాని పారమార్థిక అర్థం మన జీవితంలోకి అన్వయించుకోవాలి, అప్పుడు ఆ భజన పాడిన దానికి సార్థకత. అంతేకాని జన్మంతా ఆత్మారామ ఆనందరమణ అని పాడుతూనే ఉన్నాం, గాని నేను మాత్రం దుఃఖరమణ అన్నాడు. దుఃఖిస్తూనే ఉంటే ఏం ప్రయోజనం? కనుక మనం పాడే భజనలు పాటలు ఇవన్నీ కూడా వాటిలో అర్థాన్ని బయటికి తీసి మనసుకి ఎక్కించాలి. సమయం చాలా అల్పం. అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పశ్చ కాలః బహవశ్చ విజ్ఞాః యత్సారభూతం తదుపాసితవ్యం. కాలం అల్పమండి. ఈ శరీరం నీటి బుడగ లాంటిది, బుడగ ఎంతసేపు ఉంటుందో తెలియదు. అదే విధంగా నేను ఈ శరీరంలో ఎంత రోజులుంటానో, ఎన్ని సంవత్సరాలు ఉంటానో తెలియదు. శాస్త్రం అనంతం, అనంతమైన శాస్త్రం. 4 వేదాలలో ఆ వేదాల నుంచి వచ్చినటువంటి స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు ఎంత ఉంది శాస్త్రంలో, కొంచెమా? అనంత శాస్త్రం బహువేదితయ్యం, వేదితవ్యం, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఈ జన్మ చాలదు నిజంగా. ఒక్కొక్క శాస్త్రం చదవడానికి 12 సంవత్సరాలు, వ్యాకరణం చదవాలంటే 12 సంవత్సరాలు, మీమాంస చదవాలంటే 12 సంవత్సరాలు, ఏమండి సంగీతం నేర్చుకోవడానికి 12 సంవత్సరాలు పడుతుంది, డాన్స్ నేర్చుకోవాలంటే 12 సంవత్సరాలు, ఏ విద్య నేర్చుకోవాలన్నా 12 సంవత్సరాలు మినిమం. కనుక మన జీవితం చాలదు శాస్త్రాలు నేర్చుకోవడానికి. అందుకే శాస్త్రం చెప్తుంది యత్ సారభూతం తదుపాసితవ్యం, ఏది సారమో అది మాత్రం తీసుకో. అన్ని చదవడం నీ వల్ల కాదు, నీకు శక్తి లేదు. కనుక సారం ఏమిటి? సారం ఏమీ లేదు, అహం బ్రహ్మాస్మియే సారం. హంస యథా హంస క్షీరమివ అన్న, హంస ఎలాగైతే పాలను వేరు చేసి నీటిని వేరు చేసి పాలు మాత్రం తీసుకుంటుంది, అర్థమైందా? మనం కూడా హంసలాగా ఇప్పుడు హంసలాగా. అసలు విషయం ఏమిటి శాస్త్రంలో అనే దాని మీద మనం మనస్సుని కేంద్రీకరించి దాని మన మీద మనస్సు నిలిపి అది మాత్రం తీసుకోవాలి. యత్సారభూతం హంస లాగా అన్నారు. అందుకే మనకు హంస కథ చెప్తారు. అందుకని సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఆ చదివేది కూడా చక్కగా గురువు గారు చెప్పిన పద్ధతిలో చదవాలి. సిస్టమేటిక్ గా చదివితే మనకు ఆ యొక్క మన ఈ జీవితాన్ని, శరీరాన్ని వదిలిపెట్టే లోపల మనం ఏం చెప్పచ్చు? అహం బ్రహ్మ అస్మి. అసలు అహం బ్రహ్మాస్మి అంటే ఏమిటి? అహం అంటే నేను, బ్రహ్మ అంటే చైతన్యం. బ్రహ్మ అస్మి అంటే నేను అయి ఉన్నాను, నేను ఆ పరబ్రహ్మం అయి ఉన్నాను, గాని ఈ శరీరము మనసు బుద్ధి అహంకారాలు కాదు. నేను ఆ పరబ్రహ్మం అని చెప్పడానికి ఈ శరీరం కావాలి. అర్థమైందా? ఏమండి, నేను పరబ్రహ్మాన్ని అయినప్పుడు ఈ శరీరం నేను కానప్పుడు ఇది ఎందుకండి అంటే, బాగుంది నీ ప్రశ్న. నేను ఆ పరబ్రహ్మ చైతన్యాన్ని తెలుసుకోవడానికి, చెప్పడానికి, ఆనందించడానికి ఇది పరికరం. ఈ పరికరం లేకుండా అది తెలుసుకోలేదు. అర్థమైందా? ఇప్పుడు కనుక ఇది ఎట్లా పోషించాలి? జాగ్రత్తగా పోషించాలి. ఈ శరీరాన్ని జాగ్రత్తగా, మనసు బుద్ధి అన్నిటినీ కూడా దైవికంగా ధర్మంగా మంచి మార్గంలో మళ్లిస్తూ జాగ్రత్తగా ఉంటేనే, లేకపోతే ట్రాక్ తప్పిపోతుంది, ఎక్కడికో పోతుంది డెస్టినేషన్. అర్థమైందా? ఆ రైలు సరిగ్గా పట్టాల మీద పోవాలి, అక్కడ పట్టాలు మారుతుంది చూసారు బండి, ఆ మారేటప్పుడు వాడు సరిగ్గా మారకపోతే ఢిల్లీ పోవాల్సిన రైలు బాంబే పోతుంది. అర్థమైందా? మనం కూడా అంతే. వివాహం చేసుకున్నా కూడా ధర్మ మార్గంలో జీవిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడానికే వివాహం, కుటుంబం, పిల్లలు ఇవన్నీ కూడా మనకు ఉపయోగించుకునేవన్నీ కూడా మోక్ష పురుషార్థానికే గాని ఊరికి ఆనందించడానికి కాదు, పశువులు పక్షుల్లాగా. అర్థమైందా? అందుకని గుంపులో గోవిందలాగా ఉండకూడదు. ఏమండి, నలుగురు నడిచిన దారిలో నడవాలండి అంట. అది కరెక్టే. నలుగురు నడిచే దారిలో నడిస్తే మనకు ముళ్ళు గుచ్చుకోకుండా ఉంటాయి, అది కరెక్టే. మరి గుంపులో గోవింద, ఆ గోవింద ఎందుకన్నారో తెలియదా? పాపం ఆయన తీసుకొచ్చి పెట్టారు గుంపులో. అరే గుంపులో గోవింద, షీపిష్ మెంటాలిటీ వద్దంటారు చూసారా? వాళ్ళేదో చేస్తున్నారు జనం అని చెప్పి నువ్వు చెయ్యకు. ధర్మమైనటువంటిది, శాస్త్రబద్ధమైనటువంటిది, మనిషికి పరమ పురుషార్థమై మోక్షం అనేటువంటిది, దానికోసం నేను వెళ్తాను, నా వెనకాల ఎవరు వచ్చినా రాకపోయినా సరే నాకు అవసరం లేదు. అది వాళ్ల వాళ్ల ప్రారంభాన్ని బట్టి ఉంటుంది. అర్థమైందా? అందుకని ఒంటరి ప్రయాణికుణ్ణి ఎప్పుడు కూడా. చిన్మయానంద స్వాములు వారు అంటుంటారట, అలోన్ టు అలోన్ టు ఆల్ అలోన్ అన్నారు. పుట్టేటప్పుడు ఒంటరిగానే పుడతాం, అన్ని ఒంటరిగానే చేసుకుంటాం, పోయేటప్పుడు ఒంటరిగానే పోతాం. ఫెలో ట్రావెలర్స్. సరే, తర్వాత శ్లోకం. అందుకని చెప్పాను రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ చెప్పాను క్రిందటి వారం. క్రిందటి వారం చెప్పాను, అంతకుముందు చెప్పాను. వీళ్ళంతా రుణం తీరంగానే వెళ్ళిపోతారు, టాటా బై బై చీరియు అన్నారు. ఓకే, తర్వాత 55వ శ్లోకం.
ఆదౌ చ మధ్యే చ తథైవ చాంతతః తదైవ శాంతతః భవం విదిత్వా భయశోక కారణం హిత్వా సమస్తం విధివాద చోదితం భజే త్వమాత్మానమథాఖిలాత్మనాం
పై విషయాన్ని గూఢంగా చెప్తున్నారు. భవం విదిత్వా, భవం అంటే ఈ యొక్క ప్రవృత్తితో ఉన్నటువంటి జీవితాన్ని. ప్రవృత్తి అంటే ఏమిటి? భవ అంటే సంసారం, సంసారం అంటే ప్రవృత్తి. ప్రవృత్తి అంటే ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి అనేటువంటి తాపత్రయం, దాన్నే భవం అంటారు, దుఃఖం. ఆ భవం అనేది ఎప్పుడు తెలుసుకోవాలిట? విదిత్వ తెలుసుకొని ఎప్పుడున్నదండి ఈ సంసారం అనేది, దుఃఖం? భయ శోక కారణం భవం విదిత్వ. భవం అంటే ఆయనే చెప్తున్నారు, భయం. ఏమండి, నాకు భయంగా ఉంటే చాలా ఇష్టం అండి అంటారు ఎవరన్నా? ఏమన్నా చాలా భయం భయంగా ఉందండి నాకు. ఏమండి, నాకు చాలా భయంగా ఉందండి. భయం అంటే శోకమే కదా, దుఃఖమే కదా. భయం ఉంటే ఆనందంగా ఉంటుందా? భయాన్నించి బయటపడాలని కోరుకుంటాం, భయంలో ఉండాలని కోరుకుంటారా? భయం వల్ల ఏమొస్తుంది? శోకం వస్తుంది, దుఃఖం వస్తుంది, దిగులు, చింత, శోకం, భయ శోకం కారణం. దీనికి రెండిటికి కారణాలు ఏమిటిది? భవం. భవం అంటే ఈ పుట్టుక, ఈ జన్మ. ఈ జన్మ దీనికోసం ఇవి చేయాలి అవి చేయాలి అనేటువంటి ప్రవృత్తి. దీని మొత్తాన్ని భవం అంటారు. జన్మ కర్మ సంకల్ప, కామ కర్మ సంకల్ప. భవం అంటే కామ సంకల్ప, కామ కర్మ సంకల్ప. ముందు కోరిక రాగానే సంకల్పం వస్తుంది, ఇది కావాలి సంకల్పం. కామ సంకల్ప కర్మ, దానికోసం ఇది అది చెయ్యాలని తాపత్రయం. నా కోసం చేసుకోవాలి, మా వారి కోసం చెయ్యాలి, పిల్లలకు చెయ్యాలి, అత్తగారికి చెయ్యాలి, మామగారికి చెయ్యాలి, తల్లిదండ్రులకు చెయ్యాలి. ఇవన్నీ చేసేటప్పటికి మనకు అలసట వచ్చేసి మనిషి మనసు అలసిపోతుంది. అలసిపోయి అలసిపోయి నిద్రపోతాం, మళ్ళీ రేపుదే లేవగానే భయం శోకం అదే రిపీట్ అవుతూ ఉన్నది. ఏమండి ఇంతవరకు ఏ బాధ లేదండి నాకు, ఇప్పుడే మొదలైందండి అన్నాడు. బాధ ఎప్పుడు ఎవరికి ఏ విధంగా మొదలవుతుందో ఎవరు చెప్పలేరు. పుట్టినప్పుడు గోల్డెన్ స్పూన్తో పుట్టావు, హాయిగా ఎదిగావు, బాగా ఆనందంగా ఉన్నాడు, టక్కున ఏదో ప్రాబ్లం వస్తుంది. నేను ఎప్పుడు జీవితంలో ఎరగనండి ఇట్లాంటి బాధ అన్నాడు. ఎప్పుడైనా ఫస్ట్ టైం వచ్చినప్పుడు జీవితంలో ఎరగనంటే ఏమిటి అర్థం? ఫస్ట్ టైం ఎవరికైనా వస్తుంది అది, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎందుకనండి వస్తుంది అన్నాడు. ఈ శరీరం ఆ ప్రకృతితో చేయబడింది, దాని స్వభావం. అందుకనే దీన్ని ఏమన్నారు తెలుసా? దేహ అన్నారు. దహన యోగ్య దేహ, దహింపబడేటటువంటి అర్హత కలిగినటువంటిది ఈ శరీరం దేహ. దహన యోగ్యం, దహనం చేయడానికి యోగ్యమైనటువంటిది అని అర్థం. ఫైర్ యాక్సిడెంట్, క్యాజువాలిటీకి పోయి చూసిరండి అప్పుడప్పుడు, ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఒళ్ళు ఖాళీ ఉంటారు, అసలు ముందు వెళ్ళలేరు అక్కడికి. దుర్గంధం, మహాదుర్గంధం. ఆ కాస్త కాలితే ఆ రూపమే మారిపోయి చూడడానికి సహించలేదు. ఎందుకని ఆ శరీరం? ఎందుకండి స్వామి ఇవన్నీ చెప్తారన్నారు. అలా చూస్తే గాని ఈ శరీరం ఎంత నికృష్టమైనది, దీనికి స్వభావం తెలుస్తుంది మనకు. శరీరం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? శీర్యమాణ స్వభావ శరీర, క్షీణించిపోయేటువంటి. శీర్యమాణం అంటే ఏమిటి? క్షీణిస్తూ ఉంటుంది. ఆదౌ అంతే మధ్యే అన్నారు. బాల్యంలో చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎన్నిసార్లు కింద పడ్డాం, ఆకలి కోసం ఎన్నిసార్లు ఏడ్చాం కుక్కబెట్టి, అమ్మ ఎంత ఏడిచినా ఇచ్చేది కాదా డబ్బాలో ఉంటే, ఏడ్చావా లేదా, ఎంత కోపం వచ్చేది అమ్మ మీద అప్పుడు. ఆ బాధలు మనకు కావలసినవన్నీ కొనిపెట్టారా నాన్న వాళ్ళు? కొనిపెట్టలేదు అప్పుడు. ఆ బాధలు యూత్ లో ఉన్నప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడు కొన్ని బాధలు, బాల్యంలో బాధలు. ఆదౌ అంటే బాల్యంలో, మధ్యే యవ్వనంలో, యవ్వనంలో వచ్చే బాధలు యవ్వనంలో వస్తాయి. అంటే మనకు అది కావాలి ఇది కావాలని చాలా కోరికలు ఉంటాయి, ఇంకా సంపాదన లేదు, చాలా కోరికలు ఉంటాయి. అమ్మా నాన్న అడిగితే నోర్మై అంటారు అప్పుడు బాధలు. నా జీవితం అంతా కష్టాలు పడ్డారండి అంటారు చాలా మంది. మనం చెప్పపోయినా మా అమ్మగారు చాలా కష్టపడ్డారండి అని చెప్తుంటారు పిల్లలు మధ్యలో. అంతే ముసలితనం చెప్పాలే, వృద్ధాప్యంలో వచ్చే దిగులు అంతా ఇంత కాదు. రెండు మెట్లెక్కమంటే ఎక్కనంటుంది శరీరం, నాలుగు మెట్లెక్కమంటే ఊహు నా వల్ల కాదు, ఏమన్నా తెలుసుకో, వీల్ చైర్ ఎదురు చూస్తుంది, నడవనంటుంది, మూడో కాలు కావాలంటుంది, కళ్ళజోడు కావాలంటుంది, పళ్ళు చెట్టు కావాలంటుంది. ఇన్ని దోషాలతో ఉన్న శరీరం మీద ఎందుకని ఇవన్నీ చెప్తున్నాను తెలుసా? అభిమానం పెరగకుండా ఉండడం కోసం, శరీరం మీద వైరాగ్యం రావడానికి. శీర్యమాణం, అలా దోషం తెలిసినప్పుడే ఈ శరీరం మీద మనకు అభిమానం పోతుంది. అందుకని శాస్త్రం చెప్తుంది, ఆదౌ బాల్యంలో, మధ్యే యవ్వనంలో, అంతే వృద్ధాప్యంలో భవం శోక భయ కారణం విదిత్వా, తెలుసుకొని ఏం చేయాలి? హిత్వా సమస్త విధివాద చోదితం. హిత్వా వదిలిపెట్టేసే, ఏమిటి విధివాద చోదితం? వేదంలో విధిగా చెప్పబడినటువంటి అని అర్థం. వైదిక కర్మలు, పూజ, పునస్కారం, అనుష్ఠానాలు ఇవన్నీ జీవితాంతం చేయక్కర్లేదు. అక్కడ పురాణాన్ని లెక్చర్కి పోతే నిన్న పోయినప్పుడు ఇది చెయ్యి అవి చెయ్యని చెప్తారు. అవి చెయ్యాలి, కొంతవరకు చెయ్యాలి, జీవితాంతం చేయక్కర్లేదు. చిత్తశుద్ధి వచ్చే వరకు తప్పనిసరి పూజ చెయ్యాలి, వ్రతం చెయ్యాలి, సన్మార్గంలో జీవించాలి, నియమనిష్ఠలు కావాలి. ఏమీ లేకపోతే మళ్ళీ ఎందుకు పనికిరాం? కనుక అవి చెయ్యాలి. కానీ అవి చెయ్యడమే పరమావధి కాదు. వ్రతాలు నోములు చేస్తూనే ఉండాలి, చెయ్యలేక కూడా, ఉపవాసాలు చెయ్యలేక కూడా చేస్తూ ఉండాలి. శాస్త్రం చెప్తుంది అలా ఎందుకురా కష్టపడతావు, ఎందుకు అంత కష్టపడడం? చేయగలిగినంత వరకు చేసి ఆపేసి ఆ సమయాన్ని, ఆ మనస్సుని, బుద్ధిని అన్నిటినీ జ్ఞానానికి మరణించు. కర్మయోగం, ఉపాసనాయోగం, జ్ఞానయోగం. మనం చెయ్యలేని స్థితికి వచ్చేటప్పటికల్లా జ్ఞానానికి రావాలి. రాకపోతే ఏమవుతుందని పార్క్ లో తిరుగుతూ ఉంటాడు. ఇంత కూర్చొని భగవద్గీత చదవచ్చు కదా, పార్కుకు వెళ్ళి వద్దని లేదు, పార్కుకు వెళ్ళి వేదాంతం వింటూ వెళ్తే ఓకే. ఉంటాడు ఏమిటంటే చిన్నవాడిని కావాలండి అన్నాడు. ఏం చేస్తాను చిన్నవాడు అంటే మురుకు గట్టి గట్టి చక్రాలు ఇవన్నీ నూజీడు ఇలాంటివన్నీ తినచ్చు అన్నాడు. తాపత్రయం ఇంకా అనుభవించాలని చెప్పి శరీరాన్ని పోషించవాకు, ఆరోగ్యం చూసుకోవడం కోసం నువ్వు వాకింగ్ చేస్తే తప్పులేదు. ఈ శరీరం ఆ జ్ఞాన నిష్ట వచ్చే వరకు నాకు ఇది ఉండాలండి అని చేస్తూ ఉండడం తప్పులేదు. అంతేకాని ఇంకా మా చిన్నపిల్లవాడికి, ఇంకా ఒక మనవాడికి ఉపనయనం కాలేదు అందుకని నేను హెల్దీగా ఉండాలి, అది కాలేదు ఇది కాలేదు అని చెప్పి హెల్దీగా ఉండాలని ప్రయత్నం చేయకు. మోక్షం కోసం ఆరోగ్యాన్ని చూసుకోవడంలో తప్పులేదు. అంతేగాని శరీర అభిమానాన్ని పెంచుకోవాకు, ఇంకా భోగాలు అనుభవించాలని పెంచుకోవాకు శరీర అభిమానాన్ని. హిత్వా వదిలిపెట్టి సమస్తం అన్నింటినీ విధివాద చోదితం, కర్మకాండలో చెప్పినటువంటి, ప్రిస్క్రైబ్ చేసినటువంటి నోములు, వ్రతాలు ఇవన్నీ కూడా కొంత సమయం తర్వాత తగ్గించుకో, వాటి కోసం పాకులు ఆడకు. అంటే ఏమిటంటే సకామ కర్మలు చెయ్యకు అని అర్థం. పూజలు చెయ్యొద్దని చెప్పలే, సకామ కర్మలు చెయ్యవాకు. అంటే ప్రాపంచిక సుఖాలు అనుభవించడం కోసం కర్మలు చెయ్యకు. స్వర్గానికి వెళ్ళాలి అందుకని కర్మలు చెయ్యకు. ఈ విధంగా ఇది పొందాలి అది పొందాలని చెప్పి చెయ్యవద్దు. ఎందుకు చెయ్యాలి ఇవన్నీ కూడా? ఏ వ్రతమైనా నోమైనా కూడా భగవంతుడి కోసం, నాకు చిత్తశుద్ధి కావాలి, వైరాగ్యం కావాలి, జ్ఞానం కావాలి, ఇవన్నీ చేస్తే మంచిదని చెప్పారు, చేయగలిగిన వరకు చేస్తాను. అందరూ అన్ని చెయ్యాలని లేదు. ఏది ఎవరు చేయగలిగితే వారి వారి శరీరానికి, మనస్సుకి, వాతావరణానికి అనుకూలమైనవి చెయ్యాలి. అలా దైవిక కార్యాలు చేస్తూ ఉండాలి. అదే పిచ్చిగా చెయ్యకూడదు. అది ఎందుకు అనేది రెండు రకాల ఇండ్లల్లో మరీ పిచ్చిగా చేసేవాడు. కర్పూరాలన్నీ ఇచ్చి చెప్పానా, ఒక భక్తుడు రోజు కర్పూరం కర్పూరం ఇచ్చి 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 పటాలన్నీ మసిపెట్టిపోయింది. ఏ దేవుడు బొమ్మ అండి ఇది అంటే వాడిగా తెలిసి వాడికి. హనుమంతుల వారు వినాయకుడిలాగా కనపడతాడు, వినాయకుడు రాముల వారిలాగా కనపడతాడు, అంత పిచ్చి. కనుక అలాంటివన్నీ వదిలిపెట్టి కర్మలు, కర్మల వల్లనే నాకు మోక్షం వస్తుందని చెప్పి అనుకోకుండా శాస్త్రం కూడా చదువు నాయన. అంది శాస్త్రం, భజేత్ స్వం ఆత్మానం అథ అఖిలం ఆత్మానం అఖిలాత్మానం భజేత్ స్వం ఆత్మానం అఖిలాత్మనాం భజేత్. అంటే నీ ఆత్మే అందరి యందు ఉన్నది. అఖిలం అంటే అందరి యందు ఉన్నది. అందరు గోల్డ్ చైన్ వేసుకుంటే అందరి మెడల్లో ఏమిటండి ఉన్నది? గోల్డే కదా, ఆ బంగారం అందరి దగ్గర ఉన్నది, కానీ రకరకాల షేపుల్లో ఉంది. అవునా, అన్ని రకరకాల ఆకారాల్లో ఉన్నప్పటికీ కూడా ఉన్న వస్తువు ఏమిటి? అక్కడ బంగారం. ఇంట్లో కూడా బంగారమే అని పిలుస్తుంది, మనుషుల్ని కూడా బంగారమే అంటారు. అంత పిచ్చర్ మాట బంగారం అంటే. కనుక మనిషి ఆ బంగారం అనేదే వస్తువు, అదే విధంగా మనిషి 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 వేరువేరుగా ఉంటారు. అందరిలో ఉన్నదేమిటి? ఆత్మ. స్వం ఆత్మానం, నీ ఆత్మని అఖిల ఆత్మానం, అందరి ఆత్మలుగా తెలుసుకో. భజేత్ అంటే ధ్యానించు. నేనే ఆత్మస్వరూపాన్ని అన్ని శరీరాలలో ఉన్నాను, అన్ని శరీరాలలో ఉన్న ఆత్మ నేనే ఆత్మస్వరూపాన్ని, ఆ ఆత్మలు నాకంటే వేరు కాదు, ఒక్కటే. ఏమండి ఎలా తెలుస్తుందండి ఒక్కటే అని అన్నాడు. నాలుగు ఉదాహరణలు చెప్తున్నారు నెక్స్ట్ శ్లోకంలో, అది చెప్తే మనకు తెలుస్తుంది ఎలా ఒక్కటి అనేది. అఖిల ఆత్మనాం, అందరి యందు ఉన్నటువంటి ఆత్మలను ఒకటే ఆత్మగా నీ ఆత్మగా భావించు, ధ్యానించు, తెలుసుకో. తర్వాత శ్లోకం 56.
ఆత్మన్యభేదేన విభావయన్నిదం భవత్యభేదేన మయాత్మనా తదా యథా జలం వారి నిధౌ యథా పయః. క్షీరేవి యద్వ్యోమ్న్యభి అనిలో యథా నిలః, క్షీరేవి యద్వ్యోమ్న్యనిలో యథా నిలః.
అనిలే యథా అనిలః. క్షీరేవి యద్వ్యోమ్ని యథానిలాహ, కరెక్టే వివరించి చెప్తాను కదా, ఇప్పుడు తెలుస్తుంది, కరెక్ట్ చేసుకోవచ్చు. ఏ విధంగా ఈ ఆత్మే అన్నిట్లో ఉన్నది అని నేను తెలుసుకోగలుగుతానంటే ఈ విధంగా అని చెప్తున్నారు ఉదాహరణలతో. ఇదం మొదటి లైన్ చూడండి, ఇదం ఇదం అంటే ఈ స్వస్వరూపం జీవాత్మానం, ఈ యొక్క ఆత్మని నేను ఆత్మస్వరూపంగా ఈ శరీరంలో ఉన్న నేను ఆత్మని అభేదేన విభావయన్ ఆత్మని. ఆత్మని అంటే ఆత్మస్వరూపే మయి, రాముల వారు చెప్తున్నారు ఆత్మస్వరూపంగా ఉన్న నాయందు అన్నారు. ఆత్మని అంటే ఆత్మస్వరూపంగా ఉన్న నాయందు, ఆత్మస్వరూపే మయి సత్తారూపేణ అధిష్టానత్వాత్. సత్తా అంటే ఉనికి, ఉనికి రూపంలో ఉన్న నేను. ఇప్పుడు అందరిలో ఆత్మ ఉంది, ఆత్మ ఉంది అన్నారు. ఎలా ఉన్నది ఆత్మ? ఏ రూపంగా ఉన్నది? ఉన్నది ఉన్నది అనే రూపంలో ఉన్నది. అర్థమైందా? ఉన్నది ఉన్నాడు అనే రూపంలో ఉన్నది. అతను ఉన్నాడు, ఆమె ఉన్నది అన్నాం. ఆ ఉన్నది అనేది ఆత్మ. ఆత్మని ఇదం అభేదేన, భేదం లేకుండా ఐక్యంగా ఒకటిగా అని అర్థం. అభేదం అంటే భేదం అంటే వేరు వేరు. అభేదేన అంటే ఒకటిగా ఒకటిగా. అభేదేన విభావయన్ అంటే నిధిధ్యాసనము చేసి, విభావయన్ అంటే ధ్యానించు, నిధిధ్యాసనం చెయ్యి. ఏమిటి మొత్తం మీనింగ్? ఈ లైన్కి ఇదం అంటే ఈ జీవాత్మను ఈ శరీరంలో ఉన్నటువంటి వ్యష్టి రూపంలో ఉపాధిలో ఉన్నటువంటి ఈ జీవాత్మను. ఇక్కడ ఆత్మ ఉన్నదా లేదా? ఆహా ఎంత బాగా చెప్తున్నారు ఉన్నది ఉన్నదని. పాపం మీకు విశ్వాసం ఏమండి, ఎట్లా ఉందని చెప్పండి. వెరీ గుడ్, నేను క్లాప్ కొట్టాలి ఇప్పుడు మీకు. ఉన్నాను అనే రూపంలో ఉన్నది కనుక నేనున్నాను. ఆ ఉన్నాను అనే నేను ఆత్మని. ఆత్మని అంటే ఏమిటి? అఖిలాత్మనాం అన్నాను చూసారా, అఖిలాత్మనాం అందరిలోనూ ఉన్నాను ఉన్నాను అనే రూపంలో ఉన్నది, ఉన్నది ఉన్నది. ఈ పుష్పంలో ఆత్మ ఉన్నదా లేదా? ఉన్నది కదా. ఏ రూపంలో ఉన్నది? ఉన్నది అనే రూపంలో ఉంది పుష్పం. ఉన్నది ఎగ్జిస్టెన్స్ ఇస్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్లవర్. ఏం లాంగ్వేజ్? ఇంగ్లీష్. Existence is available in the form of flower. Existence is available in the form of cloth. Existence is available in the form of clip. క్లిప్ ఉన్నది, పుష్పం ఉన్నది, గడియారం ఉన్నది. ఏమండి ఈ మూడింట్లో సామాన్యంగా మూడింట్లో ఉన్నది ఏది? ఒకటిగా ఉన్నది ఉన్నది, దాన్ని సత్తా అన్నాం. సత్తా ఇంగ్లీష్ లో ఏమన్నాం? ఎగ్జిస్టెన్స్ అన్నాం. ఇప్పుడు ఆ సత్తా ఉన్నదా లేదా? ఇక్కడ నీ సత్తా చూపించు అంటుంటారు, అది వేరే, నీ శక్తి చూపించు అని అర్థం. నిజంగా చూస్తే ఆ సత్తా ఆత్మ చైతన్యమే. అర్థమైందా? మనకు తెలియకుండానే మన వాళ్ళు పాపం సత్తా సత్తా అన్నారు. వాడి సత్తా అంతా చూపిస్తున్నాడు అండి, అంటే వాడి శక్తి చూపిస్తున్నాడు అని అర్థం. చూసారా పాపం అనే వాళ్ళకి సత్తా అంటే ఏమిటో తెలియదు. కనుక ఆ సత్తా అనేటువంటిది, ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఇక్కడ ఉన్నది. ఈ ఉన్నదే ఈ పుష్పంలో ఉన్నది. ఇప్పుడు ఆత్మని దర్శించగలమా లేదా? దర్శించినటువంటి చూడటమా? మీరు అర్థం చేసుకున్నారా లేదా? మోక్షం వచ్చేసింది స్వామి, ఇదేనా మోక్షం? ఇదేనా మోక్షం అంటే నేను ఏమిటో అనుకున్నానన్నాను. ఏమిటో అనుకున్నావు? నీ భ్రాంతి. నేనేం చెయ్యనంటూ నీ శాస్త్రం. నిన్ను ఎవరు అనుకోమన్నారు? ఏమిటో కాదు, నేను ఇప్పుడు ఇది ఉన్నది బ్రహ్మ చైతన్యం. నేనున్నాను బ్రహ్మ చైతన్యం. ఇది పుష్పరూపంలో ఉన్న చైతన్యం సత్తా, ఇది శరీర రూపంలో ఉన్న సత్తా. శరీరం విడిగా ఉండొచ్చు, పుష్పం మారచ్చు, సత్త ఒక్కటే. పుష్పం ఉన్నది, నేను ఉన్నాను. నేను ఉన్నది అనకూడదు, నేను ఉన్నాను అనాలి. అది ఉన్నది, నేను ఉన్నాను. ఆయన ఉన్నది, ఆయన ఉన్నది అనకూడదు, ఉన్నాడు. ఎందుకంటే పుమ్లింగం అవడం వల్ల ఉన్నాడు. వేదాంతంలో కూడా ఇంత నవ్వు వస్తుందా? వస్తుంది, అర్థమైతే వస్తుంది, లేకపోతే రాదు. చూడండి, మనం చెప్పే విధంగా చెప్తే అర్థం చేసుకునేటటువంటి శక్తి, ఆ ఫోకసింగ్ మైండ్ ఉంటే వేదాంతం చాలా సులభం, చాలా సులభం. ఇప్పుడు సులభమా కాదా చెప్పండి మీరే. చాలా సులభం స్వామిని, ఎంత సులభంగా ఉండేది ఎప్పుడు చూడలేదు. తెలుపు రంగు ఉన్నది, ఎరుపు రంగు ఉన్నది, ఉన్నది అనేటువంటిది సామాన్యంగా ఉన్నది సత్తా. అది ఆత్మని అన్నారు. సత్తా అఖిలాత్మనాం, దాన్నిటినీ కూడా, ఈ దమ్ము ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఉన్నది, నేనున్నాను. ఈ పుష్పంలో ఉన్న ఉన్నది నేను ఒకటే. పుష్ప రూపం మారచ్చు, ఈ శరీర రూపం మారచ్చు, కాని ఉన్నది అనేటువంటిది ఎప్పుడూ ఉంటుంది. శరీరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పోయే శరీరాన్ని నేను ఎందుకు పట్టుకొని పీకిలాడటం చెప్పండి? నేను ఈ శరీరంలో లేకపోతే ఇంకో శరీరంలో ఉంటాను, ఇంకో శరీరంలో లేకపోతే పుష్పంలో ఉంటాను. ఈ ఉన్నది అనే దాన్ని మీరు తీసేయలేరు. పుష్పం లేకపోతే ఏముంది? రెక్క ఉన్నది, పుష్పం రెక్క ఉన్నది. ఆ ఉన్నది అనే దాన్ని ఎవరు తీసేయలేరు. కనుక ఇప్పుడు ఉన్నది అనే రూపంలో ఉన్న నాకు మరణం ఉందా చెప్పండి మీరే. మరణం లేనటువంటి సత్తా నేనని మీకు చెప్పుకోవడం ఇష్టమా? మరణం, వ్యాధి, ముసలితనం ఉన్నటువంటి ఈ శరీరం నేనని చెప్పుకోవడం మీకు ఇష్టమా? ఈ శరీరం కాకపోతే ఇంకో శరీరంలో ఉంటాను. అన్ని శరీరాలలో ఉన్నటువంటి గొప్పతనం నాది, అవునా కాదా? ఆవిడ బాగా పాడుతోంది అన్నాడు, నేనే ఆత్మరూపంలో అక్కడ ఉన్నాను, ఆ గొప్పతనం నాదే కదా. చూడండి, మంచి ధనవంతుడు ఉన్నాడు, ఎవరు అక్కడ ఉన్న సత్త ఆత్మ. ఇప్పుడు ఆ ధనవంతా నాదే కదా, నేను సత్తా అని అనుకుంటే చూడండి, ఇది అకామయత అన్నాడు. ఆప్తకామ ఆత్మకామ అన్నాడు. అన్ని అతనికి ఉన్నట్లే, ఎందుకంటే నేనే అన్ని శరీరాల్లో ఉన్నాను. నరేంద్ర మోడీ గొప్పతనం కూడా మన గొప్పతనమే. ఎవరి గొప్పతనం? ఎక్కడున్నా, ఏ దేశంలో ఎవరున్నా కూడా ఆత్మనైనా నాది, వేరే రూపంలో గొప్పతనాలన్నీ నావి, మిగతా అవన్నీ నేను కాదు. అవన్నీ చేసేవన్నీ రాగద్వేషాలతో చేసేవి. అర్థమైందా? అద్భుతం శాస్త్రం, అహోశాస్త్రం, అహోశాస్త్రం. సరే, ఆత్మని ఇది అభేదేన అంటే. ఇప్పుడు అర్థమైందా? ఆత్మని ఇదం ఆత్మని అభేదేన విభావయన్. ఒక్క లైన్ కి ఎంత మీనింగ్ ఉంది చూసారా? ఈ ఆత్మస్వరూపం సత్తాని ఆత్మని అంటే రాముల వారు చెప్తున్నారు. నాయందు, నాయందు అంటే ఏమిటి? రాముల వారి సత్తా. సత్తా అంటే ఏమిటి? ఉనికి. ఆ ఆత్మయందు అభేదేన. ఇప్పుడు భగవంతుడు నేను వేరే ఒకటే. వేదాంతానికి రాకముందు ఈ మాట చెప్పాలంటే అమ్మో అమ్మో ఎంత పాపం. ఇప్పుడు చెప్పండి, ఇది పాపమా? చెప్పకపోవడం పాపం. దేవుణ్ణి వేరుగా చూస్తూ ఆయన ఒక రూపంలో ఆయన్ని మనం కుదించి ఆయన్ని చేసి ఎక్కడో ఒక చోట పెట్టి ఆయన్ని కించపరుస్తున్నాం మనం. అది తప్పు. మనం చేసేది షోడశ ఉపచారమా అపచారమా? ఇప్పుడు చెప్పండి మీరు. షోడశోపచార పూజ. అజ్ఞానంలో ఉన్నంత వరకు షోడశోపచార ఈజ్ వండర్ఫుల్, కానీ షోడశోపచార ఈజ్ నాట్ అల్టిమేట్. దానికి భగవంతుడు ఆనందించలేడు. నీకు చిత్తశుద్ధి ఇచ్చే వరకు నువ్వు షోడశోపచార పూజ చెయ్యి, భగవంతుడే మాట్లాడుతున్నాడు. ఓకే, నీకు చిత్తశుద్ధి మంచి మార్గంలో వచ్చే వరకు నువ్వు షోడశోపచార పూజ చెయ్యి. షోడశో ఉపచారం అంటే తెలుసా? షోడశ అంటే 16 ఉపచారాలు. అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అక్షతాం సమర్పయామి, ఇలా చేస్తూ ఉంటే షోడశ ఉపచార. నీకు 50 ఏళ్ళు దాటిన తర్వాత కూడా షోడశోపచారం చేస్తూ కూర్చుంటే నాకు నీకు ముట్టికే వేస్తాను అంటాడు ఆయన దేవుడు. అది నాకు అపచారం చేసినట్లే నువ్వు అన్నాడు. శాస్త్రమే చెప్తున్నది, కృష్ణ పరమాత్మనే చెప్పాడు. మానుషీం తను ఆశ్రితం. అర్జున, నన్ను వీళ్ళు తెలుసుకోకుండా ఆత్మస్వరూపాన్ని ఈ కృష్ణ యశోద కృష్ణ రాధాకృష్ణ రుక్మిణి కళ్యాణం చేసుకుంటూ అది అవసరం కొంత జనానికి, అందరికీ కాదు. అర్థమైందా? ఏ జనాలకు ఏవేవి కావాలో శాస్త్రం చక్కగా చెప్పింది. ఆయన అది చెప్పాలి, నేను ఇది చెప్పాలి. ఆయన రుక్మిణి కళ్యాణం చెప్పేవాడు రుక్మిణి కళ్యాణము చెప్పాలి, రాధా కళ్యాణం చెప్పేవాడు రాధా కళ్యాణం చెప్పాలి, ప్రహ్లాద చరిత్రం చెప్పేవాళ్ళు ప్రహ్లాద చరిత్రం చెప్పాలి, సత్తా గురించి చెప్పేవాళ్ళు సత్తా గురించి చెప్పాలి. ఎవరికి ఏది ఇష్టమైతే వాళ్ళు అక్కడికి వెళ్తారు, వాళ్ళ వాళ్ళ మానసిక ఎదుగుదలను బట్టి. అర్థమైందా? అది ఆత్మని. ఈ ఇంటికి వెళితే ఈ లైన్ మర్చిపోకూడదు మీరు. ఇదం ఆత్మని అభేదేన విభావయన్ ధ్యానిస్తూ. ధ్యానిస్తూ అంటే కళ్ళు మూసుకొని ధ్యానించడం కాదు, తిరుగుతున్నా, నడుస్తున్నా, చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే నేను ఉన్నాను, ఉన్నాను, అన్ని రూపాల్లో ఉన్నాను నేను. ఆ ఉన్నదే నేను, దానికి రూపం లేదు. అన్ని రూపాలలో నేనున్నాను. రూపం ద్వారా ఉనికిని గ్రహిస్తామే కానీ రూపం లేని ఉనికి కనపడుతుందా? బల్బు లేని ఎలక్ట్రిసిటీ కనపడుతుందా అండి? స్వామిని ఎన్నిసార్లు చెప్తారండి పాపం మీరు. జాలి గురువు గారి మీద, నా మీద జాలి పడి పర్వాలేదు, మీరు అర్థం చేసుకుంటే ఏమండి బల్బు ఫ్యాన్ లేని ఎలక్ట్రిసిటీని గ్రహించగలరా? బల్బు ద్వారా, ఫ్యాన్ ద్వారా విద్యుత్తుని గ్రహిస్తాం, చూడలేం. అదేవిధంగా శరీరం ద్వారా, ఒక వస్తువు ద్వారా ఉనికిని గ్రహిస్తాం. పశు, పక్షి, ఇక్కడ దోమలు తిరుగుతున్నాయి నా చుట్టూ, అది నేను సత్తాని గ్రహించగలరా? దోమ చెప్పండి. ఇది చురుకు వేయడం అంటే, ఇది చురుకు పెట్టడం అంటే అర్థం. మన చుట్టూ దోమలు తిరుగుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ దానికి అర్థమవుతాయా? దానికి అవసరం లేదు, ఎందుకంటే అది దోమగా పుట్టింది. భగవంతుడు దాన్ని అడగడు, నీకు మోక్షం ఎందుకు కాలేదు, నువ్వు రామగీత ఎందుకు అర్థం చేసుకోలేదని చెప్పి భగవంతుడు అడగడు, రాముని వారు అడగడు. కానీ రామగీత క్లాసులో కూర్చొని నీకు రామగీత అర్థమైందా కాదని మనల్ని అడుగుతాడు. నీకు మనిషి జన్మ ఇచ్చాను కదా అన్నాడు. కనుక మనిషి జన్మ ఎత్తి ఇదం ఆత్మని అభేదేన విభావయన్, ఇది కనుక చేయకపోతే నాకు దోమకి ఏమిటండి తేడా? మన ఇంట్లో ఉన్న చీమకి, పంచదార డబ్బాలో ఉన్న చీమకి నాకు ఏంటి తేడా? ఇప్పుడు అర్థమైందా ఎందుకు క్లాస్కి వస్తున్నారో మీరు? మనిషి జన్మ ఇచ్చింది ఈ జ్ఞానాన్ని పొందడానికి. లేకపోతే బల్లి నల్లి పిల్లి కుక్క ఏ జన్మైనా పర్వాలేదు కదండి, తినడానికి నిద్రపోవడానికి అయితే అవునా, తినడానికి నిద్రపోవడానికి పిల్లల్ని కనడానికి ఇల్లు కట్టుకోవడానికి విహారం చేయడానికి అవి చేస్తున్నాయి. అప్పుడు నేను ఎందుకండి మనిషిగా పుట్టాలి, ఏ జన్మ అయితే ఏముంది, నెక్స్ట్ జన్మలో నేను నెక్స్ట్ జన్మలో మీ ఇష్టం ఏదైతే ఎవరైనా కోరుకుంటారా? అసలు మనిషి జన్మే వద్దండి అంటున్నాం, ఇంకో జన్మ ఎవరు కోరుకుంటారండి? పిల్లి నల్లి బల్లి కావాలని ఎవరినో కోరుకుంటారా? ఎందుకని కోరుకోవడం లేదు చెప్పండి. ఏ మనిషి కూడా పశుపక్షిలాగా పుట్టాలని కోరుకోడు ఎందుకని? కారణం ఏమిటి? ఆ వ్యక్తికి తెలుసు ఆ జన్మ నికృష్ట జన్మ, మనిషి జన్మ ఉన్నత జన్మ. తెలుసా? అవునండి తెలుసు. నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు నాకు ఎప్పుడు తెలిసి నువ్వు దానికంటే వేరుగా ఏ విధంగా జీవిస్తున్నావు ధైర్యంగా చెప్పాలి. అన్న తింటున్నావు, అవునండి అది తింటోంది. పిల్లల్ని కంటున్నావు, వివాహం చేసుకున్నావు, అది వివాహం అని మ్యారేజ్ వెడ్డింగ్ లేదు, పిల్లల్ని కంటోంది, నిద్రస్తుంది అది నిద్రపోతుంది, భయం ఉన్నది దానికి భయం ఉన్నది, అది పిల్లలతో ఆడుకుంటున్నది. కాకి గూడు కట్టడానికి ఆ కొమ్మ ఎండిన కొమ్మ తుంచుతుందండి, ఎంత కష్టపడుతుందో ఒక పుల్ల కోసం. అట్లా 100 పుల్లలు దాన్ని తీసుకువెళ్లి ఆ గూడు కట్టి అందులో గూడ్లు పెట్టి పోషిస్తున్నది. వీడంటాడు మనిషి, ఒరేయ్ నేనెంత పెద్దవాణ్ణి చేశానరా, నేనెంత కష్టపడ్డానన్నాడు. కాకి చూడండి ఆ ఎండు పుల్ల తుంచడానికి పాపం ఆ నోటితో ముక్కుతో కాళ్ళు చేతులతో ఉపయోగించలేదు, అది ముక్కుతో ఆ ఎండు పుల్లలు కరెక్ట్ గా అది తుంచి సైజు కూడా కరెక్ట్ గా తుంచుతుంది, అప్పుడే అది వస్తుందన్నమాట ఆ గూడు. చూసారా ఎప్పుడన్నా? ఏమండి నా ఫ్లాట్ అండి అంటాడు, 750 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ అండి, మంచి పాలిష్డ్. ఏం పాలిష్డ్? ఎందుకు? ఇద్దరు పిల్లలు ఉండడానికి నువ్వు ఉండడానికి. కాకి పెట్టింది 4 గుడ్లు పెట్టింది, హాయిగా ఉంటుంది. అదే జీవిత పరమావధి అయితే అది ఏ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళిందండి ఆ కాకి? గూడు ఎక్కడ కట్టాలి, ఏ మూలలో కట్టాలి దానికి తెలుసు. ఏ యాంగిల్లో కడితే నా గూడు నిలుస్తుంది, ఎంత హైట్ లో కట్టాలి, ఏ బ్రాంచ్ మీద కట్టాలి, ఏ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లి అది చదువుకుంది, ఎంఈ చదివిందా బిఈ చదివిందా చెప్పండి మీరే. ఏ విధంగా నేను గొప్పవాణ్ణి? గిజ్జను కూడా చూసారా? కనుక మనిషి జన్మ ఇల్లు కట్టడానికి కాదు, పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఆనందంగా సుఖభోగాలు అనుభవించడానికి కాదు. ఇదం జీవాత్మానం సత్తారూపేణ అఖిల ఆత్మానం సర్వత్ర వర్తతే, అంతటా ఉన్నది ఆత్మరూపంలో తెలుసుకున్నప్పుడు నేను నాకు మరణము లేదు, ఏమీ లేదు, అన్ని జీవరాశుల్లో నేనే ఉన్నాను అని తెలుసుకునేది ఒక్క మనిషి. ఇది కనుక మనం తెలుసుకోకపోతే నల్లి బల్లి పిల్లి నల్లి బల్లి పిల్లి ఎవరికి తెలుసు ఏ జన్మెత్తుతాము? మన ముందే జీవరాశులు పాపం ఎన్నో. కనుక ఇప్పుడు వేదాంతం ఎంత ముఖ్యం అర్థమైందా? చాలా ఘాటుగా చెప్పాను, చాలా ఓకే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.